అద్వితీయ సత్యదేవుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాస్తవానికి ఈ దినంతో కర్ఫ్యూ ఎత్తివేయబడాలి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను బట్టి ఈ గృహనిర్బంధం ఇంకా మే నెల 3వ తారీఖు వరకు ఉంటుంది అని మనకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి గృహ నిర్బంధన సమయాలు మనం ప్రభు కొరకు సరిగా ఉపయోగించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ పనికి బయటికి వెళ్లలేక మనుషుల మధ్యలో ఉండలేని ఈ సమయాలు ఈ గృహ నిర్బంధం అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో వచ్చినప్పుడు ఆయన ఎలాగున భరించి ఉంటాడో అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా గాని ప్రభు అనుగ్రహించే ప్రతి సమయాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకోవడం మనకు రావాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఈరోజు మన కుటుంబాల కూడికలో మనం ధ్యానం చేసుకోవడానికి మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 4:27-42 మీరు చదువుకున్నారు. ఆ చదివినటువంటి భాగంలో ఒక 2 మాటలు చదువుకుని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభించుదాం. యోహాను సువార్త 4:27-42 మీరు చదివారు. ఇప్పుడు అందులోంచి 1-2 మాటలు చదువుకుని మనం కలిసి ధ్యానం చేయడానికి పూనుకుందాం. చదువుతున్నాను చూడండి, 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీయులలో అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. దేవుడు ఈ వచనాన్ని మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడమైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నమ్మదగిన మంచిదేవ, మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ మిమ్మలను ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నాం. ప్రపంచమంతా ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు గుండా ప్రజలందరూ ప్రయాణం చేస్తూ ఉండగా మేము వారితోనే కలిసి ప్రయాణం చేస్తున్నాము. కానీ ఈ కీడు సమయంలో ఏదైనా ఒక మేలును వెతికి సంపాదించుకోవాలి అన్న ఒక ప్రయత్నంతో మేము నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, నీ సన్నిధిలో ప్రార్థించుకోవడాన్ని మేము అలవాటుగా చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాల కొరకై మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఈ రాత్రి కూడా మేము నీ వాక్యంతో మేము ధ్యానం చేయనై ఉంటుండగా మీ సన్నిధి మాకివ్వండి, మాతో మాట్లాడండి. మేము ఏ ఏ సంగతులనైతే మేము గ్రహించుకోవలసి ఉందో ఆ విషయాలన్నీ మా గ్రహింపుకు తీసుకురమ్మని, ఒప్పించమని, మాలో క్రియ చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియమైన తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నందు ప్రియ సహోదర సహోదరులారా, నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో ఇప్పటి వరకు 3 ఆత్మల సంపాదకులను గురించి మనం అధ్యయనం చేస్తూ వచ్చాము. బాప్తిసమిచ్చు యోహాను, ఆంద్రేయ, అలాగనే ఫిలిప్పును గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మల సంపాదన పనిలో మనం సరిగా లేమని, కొంతమందికి అర్థమైంది అని వారు పంచుకున్న విషయాలను బట్టి నేను కూడా తెలుసుకుంటా ఉన్నాను. కొంతమంది ఇంకా ఆత్మల సంపాదన పనే వారి జీవితంలో ఇంకా ఆరంభించలేదు అనేది కూడా మనలో కొంతమంది గుర్తెరుగుతున్నటువంటి వాస్తవం. అయితే ఈ రోజున ప్రియులారా, ఆత్మల సంపాదన ఆ పనిని గురించే సమరయ స్త్రీ జీవితంలో నుంచి కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పెద్ద ఆయన ఇలా అన్నారు, గొప్ప విషయాలు చిన్న వ్యక్తుల దగ్గర నుంచే నేర్చుకోవచ్చట. సమరయ స్త్రీ బైబిల్లో ఆమె నేపథ్యాన్ని బట్టి మనం గమనిస్తే ఆమెమి పెద్ద వ్యక్తి అయితే కానీ కాదు, కానీ ఆమె దగ్గర నుంచి క్రైస్తవ్యంలో అతి ప్రాముఖ్యమైన పని, ఆశీర్వాదకరమైన పని, ప్రభువుని ఆనందపరిచే పని, ఆత్మల సంపాదన పని ఎలా చేయవచ్చునో ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి మనకు ఒక అవకాశం యోహాను సువార్త 4 అధ్యాయం నుంచి మనకు దొరుకుతుంది. ప్రియులారా, గతించిన 3 దినాలు కూడా అలాగనే ఈ రోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరోసారి మనం మననం చేసుకోవలసి ఉంటుంది. అదేమిటి అంటే, ఆత్మల సంపాదన పనిలో అతి ప్రాముఖ్యమైనటువంటి పని వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడం, వ్యక్తిగతంగా సాక్ష్యాలు చెప్పడం. సాక్ష్యం అంటే ఏదైతే మన అనుభవంలోనికి వచ్చిందో ఆ అనుభవాన్ని మనం మరో వ్యక్తితో పంచుకోవడం, దీన్నే పర్సనల్ టెస్టిమనీ అని అంటాం, వ్యక్తిగత సాక్ష్యం అని అంటాం. కనుక యేసుక్రీస్తుతో మనకున్న వ్యక్తిగతమైన సంబంధమును బట్టి ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఎరిగామో, ఆయన ఎలాంటి వాడు అని మనం ఎరిగామో, ఆయన ఏమి కార్యాలు చేశాడని ఎరిగామో, ఆయన భవిష్యత్తులో ఏమి చేయనై ఉన్నాడో అనేది మనం ఎరిగామో, ఏది మన జీవిత అనుభవంలోనికి అయితే వచ్చిందో దాన్ని మరో మనిషితో మనం పంచుకోవడమే వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వడం అని అంటాం. ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఈ వ్యక్తిగత సాక్ష్యమన గురించి ఒక ప్రత్యేకమైన స్థానం బైబిల్లో ఇవ్వబడింది అనే సంగతిని మనం చూస్తాం. ప్రియులారా, ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వ్యక్తిగత సాక్ష్యాన్ని గురించి చెప్పి అప్పుడు సమరయ స్త్రీ జీవితంలోనికి మనం వెళ్లి, ప్రియులారా, నూతన నిబంధన ఆత్మల సంపాదకురాలుగా ఆమె ఎలా జీవించిందో ఎలా పనిచేసిందో మనం నేర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సరే, వ్యక్తిగత సాక్ష్యాన్ని గురించి ప్రభు అయిన యేసు క్రీస్తే ఈ పనిని ఆయన ప్రోత్సహించాడు. ఈ మాట మీరు గమనించాలి, వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వటం అనే పనిని ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ప్రోత్సహించారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రోత్సహించారు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ పనిని ప్రభు ప్రోత్సహించినారు. ఎలాగో నేను చదువుతాను చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, ఆయన వానికి సెలవయ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్లి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పము అని. ఇది ఏ వ్యక్తి విషయంలో ప్రభు ఈ మాట చెప్పారో బైబిల్ పరిచయం ఉన్న మీరు ఎరుగుదురు. అది గెరాసీన దేశంలో దెయ్యములు పట్టినటువంటి వాడు బాగుపడి ప్రభుని వెంబడిస్తాను అని అంటే ప్రభు తను వెంబడించి తనతో రమ్మని పిలవలేదు, గాని దేవుడు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పు, అనగా నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని నీ ఇంటి వారితో పంచుకో, నువ్వు నా వెనుక రానక్కర్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని ప్రభు పంపడాన్ని చూస్తాం. అది ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి చెప్పిన మాట అయితే, కార్యం చేశాడు, కార్యం పొందిన వానికి ఆ సాక్ష్యం తన ఇంటి వారిగా చెప్పమని ప్రభు చెప్పారు. ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా వ్యక్తిగత సాక్ష్యానికి ఆయన పెద్దపీటే వేశారు. అందుకనే ఇలా రాసింది బైబిల్లో, అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూమి గంతముల వరకును మీరు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. కనుక ప్రభు వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వటం అనే దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ప్రోత్సహిస్తున్నారు అనే విషయం ఈ వచనాల బట్టి తెలుస్తుంది. ప్రియులారా, రెండో సంగతి చెప్తాను వినండి. ఆనాటి అపొస్తలులు కూడా వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వటం అనే ఈ పనిని వారు అభ్యసించినారు. మీరు ఆ పెంతెకొస్తు పండగ తర్వాత సంఘ రోజులు మీరు గమనించండి, వారు ప్రభుని గురించి వారు ఏమైతే వారు అనుభూతులు కలిగి ఉన్నారో దానిని వ్యక్తిగతంగా వారు సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తాం. యేసును మీరు సిలువ వేశారు, దేవుడు ఆయనను లేపాడు, మేము అందుకు సాక్షులం అని చెప్పి వారు నోరు తెరిచి అలాగ సాక్ష్యం ఇవ్వడాన్ని మనం లేఖన భాగాల్లో చాలా స్పష్టంగా మనం చదువుతాం. అలాగనే ప్రియులారా, అపొస్తలుడైన పౌలు కూడా అపొస్తలుల కార్యములలోంచి దగ్గర నుంచి ఆయన వ్రాసిన పత్రికల వరకు మీరు బాగా గమనిస్తే ఖచ్చితంగా 7 పర్యాయాలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పౌలు పంచుకోవడాన్ని మనం చూస్తాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడం అనేది యేసుక్రీస్తు ప్రోత్సహించిన పని అనేది ఒక మాట అయితే, వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడం అనేది ఆనాటి అపొస్తలుల యొక్క అభ్యాసం అయితే, ప్రియులారా మూడో సంగతి చెప్తాను వినండి మిత్రులారా. మూడో సంగతి ఏంటంటే, పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తిగత సాక్ష్యాన్ని వాడుకునేవాడు. ఆయన ఎలా వాడుకుంటాడో చెప్పదాన్ని వినండి ప్రియులారా. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయంలో 4 వచనం చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము చేసిరి అని రాస్తుంది. ఏమి సువార్తను వీరు ప్రకటించారు? వీళ్ళ దగ్గర ఏమైనా వాక్యం ఉందా? లేకపోతే వీళ్ళు ఏమైనా అపొస్తలుడు అంటే కానే కాదు, అపొస్తలుడు యెరూషలేములోనే ఉండిపోయారు. చూడండి 8వ అధ్యాయం ప్రియులారా మొదటి వచనం చదువుతాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందంతటను చెదిరిపోయిరి. గమనిస్తున్నారు, వాక్యం ఉన్నది అపొస్తలుల దగ్గర. వారు యెరూషలేములోనే ఉండిపోయారు, కానీ యెరూషలేముల నుంచి హింస ప్రబలని కారణం చేత చెదిరిపోయినటువంటి వారు సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సువార్త ఏమిటి అంటే, వారు కలిగి ఉన్న సాక్ష్యమే సువార్త. అంతే, పరిశుద్ధాత్ముడు దాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ ఉపయోగించుకున్న కారణం చేత ప్రియులారా గొప్ప కార్యాలయం జరుగుతూ వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన అపొస్తలుల కార్యంలో చూపిస్తాను. చూడండి అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో చూడండి 20 వచనం చదువుతున్నాను. కుప్రీయులు కొందరును కురేనీయుల కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయుండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వీళ్ళ దగ్గర అన్ని లేఖనాలు, ప్రభుతో ప్రియమైన స్నేహితులారా, అపొస్తలులాగా వారు ఇలాంటి అనుభవాలు కలిగి లేకపోయినప్పటికీ కూడా వారు ఏమైతే ప్రభుని గురించి ఎరిగారో, ప్రభు చేసిన కార్యం ఏమైతే అనుభవించారో వాటిని ఆధారంగా చేసుకుని ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ అంత్యోకియ ప్రాంతంలో అనేకులు ప్రభు తట్టు తిరిగిపోయారట. అంటే వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుని ప్రియులారా రక్షించుకుంటాడు కొంతమందిని అనేది మనం గమనించవలసిన మరో ప్రాముఖ్యమైన మాట. వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడం యేసుక్రీస్తు యొక్క ప్రోత్సహించే పని. వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడం ఆనాటి అపొస్తలుల యొక్క అభ్యాసం. వ్యక్తిగతంగా మన సాక్ష్యాన్ని పంచుకోవడం అది పరిశుద్ధాత్మ దేవుడు వాడుకునే ఒక సాధనం. ఈ మూడు విషయాలు మనసులో ఉంచండి. మరో సంగతి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. ప్రతి క్రైస్తవుడు ఈ పని మీద ఉండొచ్చు. దీనికి పెద్ద వేదాంత విద్యను అభ్యసించనక్కరలేదు. దీనికేమీ ప్రియులారా పెద్ద థియాలజీ తెలుసుకుని తలమునకలైపోవలసిన అవసరం లేదు. ప్రభువు గురించి ఏమైతే నీకు అర్థమైందో, ప్రభువు నీ ఎడల ఎలాంటి కార్యం చేశాడో ఆ మాటలు పంచుకోవడం ప్రతి క్రైస్తవుడు చేయగలిగినటువంటి పని. చూడండి, ఒక ఆయన ఏమి తెలుసు ఆయనకి వేదాంతం, కాని భలే సాక్ష్యమిస్తున్నాడు ఆయన. చదువుతాను చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో ఇలా ఉంది. వాడు అనగా గురుడివాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గురుడివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అని. చూసారా, వీడికి ఏమైనా వేదాంత విద్య వచ్చా? రాదే. ప్రభువుని గురించి ఎరగవలసిన సంపూర్ణమైన సంగతులన్నీ తెలిసేసుకున్నాడా? అది కూడా లేదే. కానీ అతనికి అనుభవం ఉంది ప్రభువుతో, ఆ అనుభవమే ప్రియులారా అది పంచుకుంటున్నాడు. కనుక ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగా సాక్ష్యాన్ని, తన జీవిత సాక్ష్యాన్ని ఇవ్వవచ్చు అనేది ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఈ నాలుగు మాటలు మీ మనసులో పడనివ్వండి ప్రియులారా. వ్యక్తిగత సాక్ష్యం ప్రభు ప్రోత్సహించిన పని అని మీకు అర్థమైంది. వ్యక్తిగత సాక్ష్యం, ఆనాటి అపోస్తలులు వారు కలిగి ఉన్న అభ్యాసం అనేది ఒకటి అర్థమైంది. వ్యక్తిగత సాక్ష్యం పరిశుద్ధాత్ముడు వాడుకునేది అని కూడా మనకు అర్థమైంది. వ్యక్తిగత సాక్ష్యం ప్రతి క్రైస్తవుడు చెయ్యొచ్చు అనేది కూడా మనకు అర్థమైంది. కానీ విచారం ఏంటో తెలుసా ప్రియులారా, ఈ వ్యక్తిగతంగా సాక్ష్యం పంచుకోవటం అనే పనికే సాతానుడు మనల్ని దూరం చేస్తుంటాడు. ఆరంభము రక్షించబడిన మొదట్లో ఏదో కొంచెం పంచుకునే అలవాట్లుంటాయి, గాని కాలక్రమేణా కాల ప్రవాహంలో కొట్టుకుని పోయి క్రైస్తవ్యంలో మన వయసు పెరిగిన కొలది ఇప్పుడు మనకు వేదికుంటేనే మనము సువార్త చెప్పగలం. మనకు మంచి పబ్లిక్ ఆడియో సిస్టమ్ ఉంటేనే ప్రియులారా మాట్లాడి చెప్పగలం. మన ముందు ఎక్కువ మంది మనుషులు కూర్చుంటేనే మనం నోరు తెరిచి చెప్పగలం. వ్యక్తిగత సాక్ష్యం వ్యక్తి నుంచి వ్యక్తికి వెళ్ళిపోతుంది. కానీ ప్రియులారా, ఈ వేదికలు, ఈ పబ్లిక్ ఆడియో సిస్టమ్, అనేక మంది మనుషులు ఉండడం, మాస్ ఎవాంజలిజం నేను తప్పని చెప్పడం లేదు సుమా, దాన్ని చెయ్యాలి అంటే దానికి బోల్డన్ని ఏర్పాట్లు కావాలి, దానికి ఒక ప్రత్యేకమైన స్థలం, దానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన వారు, దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అన్ని అవసరం. కానీ వ్యక్తిగత సువార్త చేయడానికి ఏమీ పెద్ద ఏర్పాట్లు లేదు. యేసును నువ్వు ఏమెరిగినావో, యేసుని ఎడ ఏమి కార్యాలు చేశాడో మరి మనిషికి నీ జీవితం నుంచి చెప్పడానికి ఏమీ ఏర్పాట్లు అవసరం లేదు. కనుక ప్రియమైన స్నేహితులారా, అటువంటి యోగ్యమైనటువంటి పని ఈ రోజున క్రైస్తవ సంఘంలో మనం మిస్ అయిపోతున్నామని తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇలా చెప్పనివ్వండి, నీవు ప్రభు దగ్గర రావడానికి నీకెవరో వ్యక్తిగత సాక్ష్యమే పంచుకున్నారు. మరి నీవు మరో వ్యక్తిగా పంచుకోకపోతే మరో వ్యక్తి ఎలాగ ప్రభు దగ్గరకు వస్తాడు చెప్పండి. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ పర్సనల్ టెస్టిమనీ అనేటువంటి పని చాలా యోగ్యమైన పని. దానికి నాలుగు బలమైన కారణాలు నేను మీతో చెప్పాను. గనక రండి, సమరి స్త్రీ జీవితంలోనికి వెళ్లి ఆమె చేసిన ఈ గొప్ప పరిచర్యతో ఎంత మంచి ఆత్మల సంపాదకురాలుగా ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒక మాట చెప్తాను, వినండి. స్త్రీలు ఆత్మల సంపాదన పనిలో ఉండొచ్చు, సువార్త పనిలో ఉండొచ్చు, ఉన్నారు బైబిల్లో కొంతమంది. సమరయ స్త్రీయే అందుకు మంచి ఉదాహరణ. కానీ సంఘమునకు కాపరిగా లేక సంఘమునకు అధ్యక్షురాలుగా ఉండే పని స్త్రీకి బైబిల్లో దేవుడు ఇవ్వలేదు. సంఘములో వినండి ప్రియమైన స్నేహితులారా, నేను కాపరమ్మను లేక సంఘములో నేను అధ్యక్షురాలును అనే పని దేవుడు ఇవ్వలేదు. కాపరమ్మలు లేరు, అలాగనే అధ్యక్షురాలు లేరు. ప్రియులారా, కానీ సువార్తమ్మలు ఉన్నారు, అలాగనే పరిచారకురాలు కూడా ఉన్నారు. ఇక్కడ సమరి స్త్రీ మాత్రమే కాదు, ఫిలిప్పి పట్టణంలో ఇద్దరు సహోదరీలు మంచి సువార్త పనిలో ఉన్నారట. వాళ్ళ గురించి పౌలు ఇలా రాస్తాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2-3, ప్రభునందు ఏక మనస్సు గలవారి ఇండుడని యవోదియను సుంటకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సాకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సాకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సాకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. చూస్తున్నారా, ఇక్కడ ఇద్దరు స్త్రీలు కూడా సువార్త పనిలో వారు చురుకుగా ఉన్నటువంటి వారే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక సువార్త పరిచర్య చేయవచ్చు, సంఘములో పరిచారకురాలుగా ఉండవచ్చు, కానీ అధ్యక్షురాలుగా కాపరమ్మగా దేవుడు స్త్రీకి ఆ స్థానం బైబిల్లో ఇవ్వలేదు ప్రియులారా. కానీ నేటి రోజుల్లో అటువంటి అధ్యక్షురాలు కాపరమ్మలు లేస్తున్నారు. మరి ఏ అధికారమును బట్టి వారున్నారో మనం ఏమీ వారికి తీర్పు తెచ్చలేం. గాని ప్రభు చేతికి మల్ల మనమే అప్పగించుకొని అలాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రియులారా మనం కొంచెం ఇవన్నీ ఆలోచించి వివేకంతో ప్రవర్తించడమే మంచిది. సరే, ఆ సిద్ధాంతపరమైన సత్యాన్ని పక్కన పెట్టండి. గాని ఇప్పుడు సమరయ స్త్రీ ఒక మంచి ఆత్మల సంపాదకురాలుగా ప్రియులార, ఒక దైవజనుడు ఎలా చెప్పగా విన్నాను, సమరస్త్రీ జీవితాన్ని ఒక నిలువుటద్దంలాగా చేసుకుని మన ఇంటిలో తగిలించుకుని అప్పుడప్పుడు అద్దంలో మన బతుకులను మన సేవను చూసుకుంటే చాలా సార్లు మనం సిగ్గుపడాల్సి వస్తుందట. విడ్డూరమండి, ఆ సమరస్త్రీ ఎవరు అంటే ఒక అన్యురాలు. ఈ సమరస్త్రీ ఎవరంటే అనైతికమైన జీవితం జీవించిన ఆమె. ఈ సమరస్త్రీ ఎవరు అంటే ఒక ఆశ లేనటువంటి మనిషి. ఈ సమరస్త్రీ ఎవరంటే ఒక నిస్సహాయురాలు. ఈ సమరస్త్రీ ఎవరంటే సమాజానికి చీడ పొరుగు. ఈ సమరస్త్రీ ఎవరంటే సమాజం చేత తోరణాడబడుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి జీవితంలోంచి మన జీవితాలు చూసుకుంటే మనం సిగ్గుపడవలసి వస్తుందా అంటే అవును, మనం చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. కనుక ఈ రాత్రి వేళ సమరస్త్రీ జీవితాన్ని మనం నిలువటద్దమలా పెట్టుకుని జీవితం అంతా చెప్పను, ప్రభు ఆమెను సంధించిన విధానమో చెప్పను. నా ప్రసంగం సమరస్త్రీ కాదు, గాని సమరస్త్రీ ఆత్మల సంపాదకురాలుగా ఆమె జీవించిన తీరు మాత్రమే నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. రండి ప్రియులారా, వ్యక్తిగతమైన సువార్తను చెప్పి ఆత్మల సంపాదకులుగా ఉండడం అనే ప్రక్రియను మనం నేర్చుకుంటున్నాము. ఇందులో మొదటి సంగతి చెప్తాను, వినండి. వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్పి సువార్త చేసేటువంటి వారికి వినండి, వ్యక్తిగత సాక్ష్యానికి పునాదులు అవసరం. ద బేసిస్ ఆఫ్ పర్సనల్ టెస్టిమనీ, వ్యక్తిగత సాక్ష్యమునకు పునాదులు అవసరం, మూలాలు అవసరం. అది లేకపోతే నువ్వు చెప్పే వ్యక్తిగత సాక్ష్యం అది చెల్లుబడి కాదు. ఇప్పుడు సమరస్త్రీ వ్యక్తిగత సాక్ష్యం చెబుతుంది, చూడండి ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో చదువుతాను. యోహాను సువార్త 4:29, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అని రాసి ఉంది. ఆమె ఇచ్చిన తన వ్యక్తిగత సాక్ష్యంలో ప్రియుల వెనుక ఏముందో తెలుసు, ఏదో బేసిస్ ఉన్నాయి, ఏదో మూలాధారాలున్నాయి, ఏవో పునాదులున్నాయి. ఏమిటి ఆ పునాదులు, ఏమిటి ఆ మూలాధారాలంటే ఆమె ఆ యేసును గురించి ఎరిగింది. ఎరగడానికి వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ యేసును గురించి ఏదో గ్రహింపును పొందింది. ఆమె గ్రహింపును పొందడానికి యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షత పొందింది. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ మూడు అనుభవాలు గమనించాలి. ప్రత్యక్షతను పొందడం, దొరికిన ప్రత్యక్షతను గ్రహించడం, గ్రహించిన దానిని ఎరగడం. వినండి ప్రియమైన స్నేహితులారా, ప్రత్యక్షత పొందడం అది దేవుడు చేసే పని, గ్రహించుకోవడం అది మన మనసులో జరగాల్సిన ప్రక్రియ, ఎరగడం అనగా సన్నిహితమైన ఒక బంధములోనికి తెచ్చుకోవడం అది మన హృదయంలో జరగవలసిన ప్రక్రియ. ఇప్పుడు సమరస్త్రీ వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడానికి ఆమెకున్న మూలాధారం లేకపోతే ఆమెకున్నటువంటి పునాది ఏమిటి అంటే ఆమె ప్రభువుని ఎరిగింది. ఎట్లా ఎరిగింది, ఏమని గ్రహించింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు తను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆమెని. ఏమని బయలుపరుచుకున్నాడో తెలుసా, చూడండి ఆయన ప్రత్యక్షతలు వరుసగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4:10 చూడండి, అందుకు యేసు, నీవు దేవుని వరమును, నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఈ వచనంలో యేసు ప్రభు తన గురించి తాను ఇచ్చుకున్న ఆ ప్రత్యక్షత ఏమిటి అంటే, అమ్మా నేను దేవుని వరమును అన్నాడు. యేసు దేవుని వరం ప్రియులార, ఆయన నీవడిగితే ఆయనే నీకు జీవజలమిస్తాడు అని చెప్పాడు ప్రభు. చెప్పగానే ఆమె ఏదో నీళ్ళిస్తాడని అనుకుని నా ఆతృత అడుగుతుంటే ప్రభు అన్నాడు, పోయి నీ భర్తను పిలుచుకురా, నేను నీకు జీవజలమిస్తానన్నాడు. వెంటనే ఆమె చెప్పిన మాట మీరు ఎరుగుదురు, నాకు పెనిమిటి లేడు అని. వెంటనే ఆయన అన్నారు, నీకు పెనిమిటి లేడు అనే మాట నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు, నీ పెనిమిట కాడు, సత్యమే చెప్పావు అన్నాడు. అక్కడ ప్రభించుకున్న ప్రత్యక్షత ఏంటో తెలుసా, మనుషుని యొక్క రహస్యాలు బట్టబయలు చేయటం అది సృష్టికర్తకే సాధ్యం. నేను దేవుని వరమును అని ప్రత్యక్షతించుకున్న ప్రభు, ఇప్పుడు నేను సృష్టికర్తను అని ఆమె రహస్య జీవితం అంతటిని అలాగ పట్టబయలు చేసినాడు. అయిన తర్వాత
ఆమె కొన్ని భక్తి మాటలు చెప్తుంటే, అమ్మా దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక కాలం వస్తుంది అని చెప్పగానే అవి వెంటనే ఇలా అడిగింది, అదేంటయ్యా నువ్వు ఆరాధన గురించి చెప్తున్నావు, దేవుని తండ్రి అని పిలుస్తున్నావు, ఈ విషయాలన్నీ కూడా మాకు మెస్సియా వస్తే చెప్తాడు కదా అని అనింది. వెంటనే ప్రభు అన్నారు చూడండి 4:25, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సియా వచ్చిన నీ నిరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా యేసు అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. చూసారా, నేనే క్రీస్తును, నేనే మెస్సియాను అని ప్రభు తన ప్రత్యక్షతను ఇచ్చుకున్నారు. దేవుని వరముగా తన మొదటి ప్రత్యక్షత, సృష్టికర్త అయిన దేవునిగా తన రెండో ప్రత్యక్షత, దేవుడు లోకమునకు పంపిన మెస్సియాగా మూడో ప్రత్యక్షత ఇచ్చాడు. ఆమె గ్రహించిన లైన్లో రాయబడకపోయినా ఆమె గ్రహించిన మరో ప్రత్యక్షత ఉంది. చూడండి అదేంటో, 4:42, ప్రజలు చెప్పిన మాటలో ఈమె పొందిన అనుభవం కూడా కలిపి చెప్తాం. 4:42, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అనేది. అంటే ప్రభు లోక రక్షకునుగా తన ప్రత్యక్షతనిచ్చాడు. వింటున్నారా ఈ మాట, దేవుని వరమును, సృష్టికర్త అయిన దేవుడును, దేవుడు పంపిన మెస్సయాను, నేను లోక రక్షకుడును అన్న ప్రత్యక్షత యేసు ప్రభు ద్వారా సమరయ స్త్రీకి వస్తే ఆమె గ్రహింపులో చాలా పరిపక్వతలోనికి వచ్చేసింది. ఆమె మొట్టమొదటి ఏమని గ్రహించిందో చూడండి, 4:19, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ఆయన మాటలు విని ఇది ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడే అని చెప్పి ప్రవక్తవని గ్రహిస్తున్నాను అంది. అన్న తరువాత ఆయన మెస్సియాగా తన ప్రత్యక్షతనివ్వగానే ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పింది అంటే ఆయన క్రీస్తు అని ఆమె గ్రహించింది అన్నట్టు. ఈరోజు ఆమె వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడానికి ఆధారమేంటో తెలుసా, ప్రభు యొక్క ప్రత్యక్షత నుంచి ప్రభువుని గూర్చిన గ్రహింపు, ప్రభువుని ఎరిగి ఉన్న అనుభవం. ఈ రోజున ఆత్మల సంపాదకులమైనటువంటి మనం, నూతన నిబంధన క్రైస్తవులమైన మనం ఆత్మల సంపాదన పనిలో ఉండాలి. ఉండాలి అని అంటే వినండి, మన పునాది ఏమి అవసరం అంటే ప్రభువుని ఎరిగిన వారము కావాలి. ఎరగకుండా నువ్వు చెప్పే మాట, నువ్వు గ్రహించకుండా చెప్పే మాట అది చెల్లుబడికి రాదు. నువ్వు ఎరగాలి, ఆయన గూర్చి ఎరగడం కాదు, ఆయన్నే ఎరగాలి. అందుకనే బైబిల్ ఏమి రాసిందో తెలుసా, ప్రభు అన్నాడు పౌలు ద్వారా, మీరు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలి, పరిచయ జ్ఞానం కాదు. యేసును గూర్చి పరిచయ జ్ఞానం కలిగి ఉండడం, యేసు ప్రభుని నమ్మని బయట వాళ్ళకు కూడా యేసును గూర్చిన పరిచయ జ్ఞానం ఉంటుంది. మనకు కావలసింది అనుభవ జ్ఞానం. అనుభవమే సాక్ష్యానికి పనికొస్తుంది గాని వినడం పరిచయం సాక్ష్యానికి పనికిరాదు. ఈ మాట గమనించాలి, అనుభవమే సాక్ష్యానికి పనికొస్తుంది గాని పరిచయం సాక్ష్యానికి పనికిరాదు. యేసుతో నీకు పరిచయం సాక్ష్యానికి పనికిరాదు గాని యేసుతో నీకున్న అనుభవం అది సాక్ష్యానికి పనికొస్తుంది. ఆ బావి దగ్గర సమర స్త్రీ పొందిన అనుభవం అది సాక్ష్యానికి పనికొచ్చింది. ప్రభు ప్రత్యక్షత పొందిన ఆమె, ఆ ప్రత్యక్షతను గ్రహించినటువంటి ఆమె ప్రభువుని ఎరిగింది గనుక అనుభవ జ్ఞానములోనికి వచ్చి మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరి స్నేహితులారా వినండి, ఈ రోజున ఈ యొక్క సాక్ష్య జీవితానికి, నీ వ్యక్తిగత సాక్ష్యానికి పునాదులేంటి అనేది ఎవరికి వారమే ఆలోచించుకోవాలి. ఎందుకు ఆత్మల సంపాదకులు కాలేకపోతున్నాము, ఈ పనిలో ఉండాలి అనేటువంటి తపన ఎందుకు లోపిస్తుంది, ఈ పని ఎందుకంత అర్థవంతంగా చేయలేకపోతున్నాము అని అంటే, వినండి ప్రియులారా, పునాది ఎక్కడో దెబ్బతినింది. ప్రభువుతో మనకు పరిచయ జ్ఞానాలు ఉంటే ఉండొచ్చు, అనుభవ జ్ఞానం లోపించిందా అని ప్రశ్నించవలసి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ధ్యానం చేయండి. రెండవ సంగతి చెప్తాను వినండి, వ్యక్తిగత సాక్ష్యానికి ప్రేరణ అవసరం. పునాదులు ఎంత అవసరమో ప్రేరణ అంతే అవసరం. ప్రేరణ ఎప్పుడు వస్తుందో చెప్తాను వినండి ప్రియులారా, నువ్వు అనుభవించింది నిజమైనప్పుడు నీ అనుభవం మరో మనిషితో పంచుకోవడానికి నీలో నీవు బలే ప్రేరేపించబడతావు. చూడండి అపోస్తలుల ఆ రోజున వారు ఎలా ప్రేరేపించబడ్డారో ఏమంటే పౌలు యొక్క ప్రేరణ ఏంటో కూడా నేను చెప్తాను మీకు. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం చదువుతున్న చూడండి 20వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. మాలో మేము ఒక ప్రేరణ కలిగి ఉన్నాం, మేము చూచింది అలాగనే మేము విన్నది మేము చెప్పకుండా ఉండలేకపోతున్నాం. మా లోపల మాకే ఒక ప్రేరణ కలుగుతుంది ప్రియులారా, అది దేవుని ఆత్మ దేవుని ప్రేమ లోపల మండిస్తూ ఉంటే వ్యక్తిగత సాక్ష్యం ప్రియులారా చెప్పేదానికి మనకు మనమే తొందర చేయబడతాం. అనుభవం సరైనదైతే వినండి ప్రియులారా, అనుభవం సరైనదైతే ఆరాటం దరిగదే వస్తుంది. కనుక ఈ రాత్రి వేళ గమనించండి, ఆనాటి అపోస్తలులు అంటారు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మేము ఉండలేము అన్నారు. దీన్ని పౌలు భాషలో చెప్తాను రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను చూడండి. 14వ వచనం క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ప్రభువుని ఎరిగినాము, ఆయన గుర్చిన అనుభవం లోపలికి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రేమ మమ్మల్ని చెప్పకుండా ఉండిపోనివ్వడలేదు, మేము బలవంతం చేయబడుతున్నాము. అందుకనే పౌలు అంటాడు మొదటి పత్రికలోనే 1 కొరింథీయ పత్రిక 9వ అధ్యాయం చూడండి ప్రియులారా. 1 కొరింథీయ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అచ్చే కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నరకములో పడే వాళ్ళకి శ్రమ అంటాం లేదు, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి అనుభవాలు ఈ సేవకుల నోటి వెంబడి ఎందుకు వస్తున్నాయి, అపోస్తలుల నోటి వెంబడి ఎందుకు వచ్చినాయి అని అంటే వారి లోపల ఒక బలమైన ప్రేరణ కలిగి ఉన్నారు. అందుకే ఈ మాట వాడాను, అనుభవం ఉన్న మాట నిజమైతే ఆరాటం ధనికదే పుడుతుంది. నా వ్యక్తిగత సాక్ష్యం ప్రభువు నాకు చేసినవన్నీ నేను చెప్పక ఉండలేను, నేను చూచినది నేను విన్నది నేను అనుభవించింది నేను చెప్పక మానలేను అని సాక్ష్య జీవితం కొరకైన ఆరాటాలు మనకు వస్తాయి ప్రియులారా. కనుక వినండి, సమరయ స్త్రీలో ఎంత ఆరాటం ఉందనంటే వినండి, ప్రభువును గురించిన అనుభవం రాగానే చూడండి 4వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను ఈ మాట. 4వ అధ్యాయం 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోతుంది. ఏదో ప్రేరణ, ఆ ప్రేరణ ఆమెను పరుగులెత్తిస్తుంది. ఈ రోజున ప్రభువు గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన నీకు ఈ ప్రేరణ అది పరుగులు పెట్టించడం లేదు అంటే, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని మరో వ్యక్తితో పంచుకోలేకపోతున్నావనంటే వినండి, అనుభవమే లోపించిందని చెప్పాలా? లేకపోతే నీ అనుభవాన్ని నువ్వు సమాధి చేసి ప్రియులారా ఆ సమాధి మీద కూర్చొని బ్రతుకుతున్నావు అని అనాలా? ఏదో ఒకటి అనక తప్పదు మరి. ఇప్పుడు ఇది 2వ సంగతి. సమరయ స్త్రీ దగ్గర ఆమె వ్యక్తిగత సాక్ష్యం కింద మంచి పునాదులున్నాయి, ఆమె వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడానికి ఆమె లోపల బలే ప్రేరణలున్నాయి. 2 సంగతులు చెప్పాను, 3వ సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. ఆమె వ్యక్తిగత సాక్ష్యం యొక్క పరిధి మీకు జ్ఞాపకం చేస్తా. ఏ పరిధిలో ఆమె సాక్ష్యం ఇస్తున్నది? మనకు ఒక పరిధి దేవుడు ఇచ్చాడు వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడానికి. మనకు ప్రభు ఒక పరిధి ఇచ్చాడు. ఏమిటా పరిధి చదువుతాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వ్యక్తిగత సువార్తను చేయడానికి దేవుడు మనకిచ్చిన పరిధి ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళొచ్చు. సర్వ సృష్టిలో ఉన్న మనుషులకు మన సాక్ష్యం ఇచ్చి మన వాక్యము చెప్పి వాళ్ళ శిష్యులుగా చేయొచ్చు. కానీ ఇందులో మన మొదటిది ఎక్కడ తెలుసా ప్రియులారా? అపొస్తలుల కార్యాలు 1:8లో ప్రభువు చెప్తారు, ముందు యెరూషలేములోనే ఆ పని చేయండి. ముందు యెరూషలేములోనే ఆ పని చేయండి. అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట పలకలేదు గాని సమరయ స్త్రీకి ఎంత బాగా అర్థమైందో గాని నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను యెరూషలేముకు పరిగెత్తను, లేకపోతే వినండి వేరొక దేశాలకు పరిగెత్తన గాని నేను ఏ ఊర్లో పుట్టానో, ఏ ఊర్లో పాడుబతికి బతికానో, ఏ ఊర్లో వాళ్ళకి నా భ్రష్టత్వం అంతా తెలుసో వారి మధ్యలోనికి వెళతాను, నా మారిన జీవిత తీరును వారితో పంచుకుంటాను అని ఆమె సొంత గ్రామానికే పోతుంది. వ్యక్తిగత సాక్ష్యమునకు పరిధుల్లో మొదట పరిధి నీ ఇల్లే, నీ ఇల్లే. వ్యక్తిగత సాక్ష్యానికి ఇవన్నీ నీ దేవుడు మనకి వేసిన పరిధి మొదట నీ గృహమే, తరువాత నీ బంధుజనమే, తరువాత నీ వీధే, తరువాత నీ గ్రామమే, తరువాత ఏదైనా గాని. మనం ఎట్లాంటి వాళ్ళం అవుతామంటే వినండి, మనం పాడుబతుకంతా తెలిసిన మధ్య మనుషుల మధ్యలోనికి వెళ్ళి మనం ఏదైనా చెప్పబోతే చెప్పావులేరా గొప్ప నీతి కబుర్లు అని అంటారేమోనని ప్రియమైన స్నేహితులారా వాళ్ళతో పంచుకోవడానికి మనం ప్రయత్నం చేయం గాని అందరి దగ్గరికే పోయి చెప్తాం. అదేంటండి మరి నీ ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి, మరి నీ గ్రామంలో వాళ్ళ సంగతి ఏంటి అని అంటే మళ్ళీ దానికి పెద్ద వేదాంతం ఉంటుంది మన దగ్గర. మన వేదాంతం ఏంటో చెప్ప, ప్రవక్త సొంత దేశంలో వదిలినడు కదండి. యేసుప్రభు చెప్పిన సందర్భం ఒకటి, ప్రవక్త సొంత దేశంలో వర్ధలను గనక నేను మా ఇంట్లో వర్ధలను కదా అంటే ఒక మాట వినండి, నీ సాక్ష్యం నీ ఇంటిలో వర్ధలకపోతే ఊరి మీద వర్ధిల్లాలని కోరుకుంటే అది ఎలాగ వర్ధిల్లుతుంది చెప్పండి. వినండి వినండి ప్రియులారా, ఆ ఒక్క వచనాన్ని తీసేసుకుని పెద్ద వేదాంతం వల్లించి అందుకే మా ఇంట్లో వాళ్ళని నేను సువార్త చెప్పలేకపోయాను, నా సాక్షి జీవితాన్ని చూపించలేకపోయాను, వాళ్ళు ఏమైతే కానివ్వండి నేను ఊరలంతా ఉద్ధరించేస్తాను అన్నట్టుగా ఊరి మీద పడిపోయాం మనం. ప్రభు నేరుగా నిన్ను అడుగుతున్నాడు, నీ భార్య సంగతి ఏమిటి, నీ బిడ్డల సంగతి ఏమిటి, నీ తల్లిదండ్రుల సంగతి ఏమిటి, నీ అత్తమామల సంగతి ఏంటి. ఈ మాట మీకే కాదు, అది నాకు వర్తిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకుని మీతో చెప్తున్నాను. వ్యక్తిగత సాక్ష్యమునకు పరిధి ముందు సొంత ఇల్లు, ముందు సొంత బంధు జనాంగం, తర్వాత సొంత గ్రామం, తర్వాత ఏదైనా అనే విషయాన్ని మనం సమరయ స్త్రీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఏమర్రా నేను అన్యురాళ్ళని నన్ను ఏనపరుస్తారా, నేను నైతికంగా సరిగా జీవించలేదు, ఐదుగురు పిరిమిట్లను మార్చానని నన్ను చిన్న చూపు చూస్తారా, నేను సమాజానికి చీడ పురుగును అనుకున్నారా, కానీ ఏ సంఖ్యను కలుసుకున్న తర్వాత ఏ యోగ్యమైన పని చెయ్యాలో ఆ యోగ్యమైన పనిలో నేను చాలా బాగున్నాను, మీరేం బాగున్నారు అని ఆమె మన మీద నేరారోపణ చేస్తే సమరయ స్త్రీ గొప్పదా, నువ్వు గొప్పవాడవా చెప్పు. ఆమెలాగా వ్యభిచారం కాకపోవచ్చు నువ్వు, గాని ఆత్మ సంబంధమైనటువంటి ప్రియులారా దివాలా కోరుతనముతో మరొక వ్యభిచార బుద్ధిలో నీవు ఉన్నావనే విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక ప్రియులారా ఇది మూడవ సంగతి, వ్యక్తిగత సాక్ష్యానికి పునాదులు, వ్యక్తిగత సాక్ష్యానికి ప్రేరణలు, వ్యక్తిగత సాక్ష్యానికి ప్రియుల పరిధులు ఉన్నాయి. సమరయ స్త్రీ జీవితం నుంచి నేర్చుకుంటున్నా మూడో నాలుగో సంగతి చెప్తాను వినండి, వ్యక్తిగత సాక్ష్యానికి పద్ధతులు ఉన్నాయి. అబ్బా ఎవరు నేర్పించారండి మహాతల్లికి పద్ధతులు, 66 పుస్తకాల బైబిల్ మన చేతిలో ఉన్నా గాని ఈ పద్ధతులు అనుసరించడమే రావడం లేదే. బోధకులున్నారు, పరిశుద్ధాత్మని సేవ ఉంది, 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఉంది, కానీ వినండి ప్రియులారా మన ముందు సాక్ష్యమిచ్చి సేవ చేసిన అనేక మంది జీవితాల యొక్క ఇవన్న అనుభవాలు మన కళ్ళ ముందు కనబడుతున్న ఏ పద్ధతి లేదు. కానీ సమర స్త్రీకి ఏమీ లేకపోయినా భలే పద్ధతులను అనుసరించింది. రండి వ్యక్తిగత సాక్ష్యానికి ఆమె అనుసరించిన పద్ధతులు ఏంటో చెప్తాను. ముందు ఒక వచనం చదువుతాను చూడండి, యోహాను సువార్త 4:28 వచనంలో ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరులోనికి వెళ్లి అని రాసి ఉంది. ఈ ఒక్క వచనంలో రెండు అనుభవాలు కనబడుతున్నాయి నాకు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి అంటే వినండి ప్రియులారా ఆ బావికి దేని కొరకు వచ్చింది ఆమెనంటే కొండలో నీళ్లు నింపుకొని పోదామని వచ్చింది, తన దప్పికను తీర్చుకుందామని వచ్చింది, తన ఇంట్లో ఉన్న వేరొక పురుషులు ప్రియులారా వాడి దప్పికను కూడా తీర్చుదామని వచ్చింది. ప్రియులారా ఎప్పుడైతే ప్రభువుని కలుసుకుందో ఇప్పుడు తన వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడానికి ఆ కొండను అక్కడే వదిలేసింది. అంటే వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడం అనేది ఏమండి, అది టాప్ ప్రయారిటీ ఇచ్చింది తన జీవితంలో. ఇవ్వండి, నీళ్లతో బతకడం కంటే వ్యక్తిగత సాక్ష్యం చెప్పి 10 మందిని బతికిద్దాం అనుకుంది. ఇది ఆమె ఎంచుకున్న పద్ధతి. ఆ బావి దగ్గరే కొండను విడిచిపెట్టేసింది, ఆ ప్రయారిటీ పక్కన పెట్టేసింది. ఇప్పుడు నా జీవితంలో టాప్ ప్రయారిటీ ఏంటనంటే, నా జీవితంలో నేను విన్నది, నేను చూచింది, నేను అనుభవించింది, నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను పంచుకోవాలి అనేది. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడం అది మన జీవితంలో టాప్ ప్రయారిటీ అయిందా? ఏదో కోణంలో నేను యేసుప్రభుని ఇట్లా నమ్మినానండి, యేసుప్రభు ఇట్లా నన్ను బలపరిచాడండి, యేసుప్రభు నన్ను ఇట్లా దీవించాడండి, ఈ రోజు నేను ఏమై ఉన్నాను, ఆ యేసు వలనే నేను అయ్యున్నానని ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడమే మన జీవితంలో ప్రైమ్ ప్రయారిటీ అయిందా, ప్రాథమికమైన సర్వోన్నతమైన ప్రాధాన్యత అయిందా అనేది మనం ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. సమరయ స్త్రీ అంటుంది, వ్యక్తిగతంగా సాక్ష్యం పంచుకోవడం నా బ్రతుకులో టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నాను. నెంబర్ 2, రెండో చూడండి అదే వచనంలో ఆమె ఏం చేసిందట, కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిందట. ఊరిలోనికి వెళ్ళడానికి, వినండి ప్రియమైన స్నేహితులారా, ఇందులో నాకేమి కనబడుతుందంటే వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడానికి ఆతృత పడుతుంది. ఆతృత, త్వరగా వెళ్ళి ఊర్లోనికి వెళ్ళి నేను చెప్పాలి. నేను ఇదివరకే జ్ఞాపకం చేశాను, యోహాను సువార్త 9:4 ప్రభువు చెప్పాడు ఏమన్నాడు తెలుసా, పగలు ఉన్నంత వరకే నా తండ్రి యొక్క పనులు చేయవలసి ఉన్నది, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ ఏమీ చేయలేడు. కనుక దేవుడిచ్చిన సమయాల్లో త్వరపడి మనం పనిచేయాలి, ఆతృతతో పనిచేయాలి. ఈ మనిషి మళ్ళీ నాకు దొరకడేమో, ఈ వ్యక్తికి మళ్ళీ చెప్పే తరుణం నాకు రాదేమో అన్నట్టుగా మనం చెప్పాలి ప్రియులారా. ఈ ఆతృత, ఈ ఆరాటం, ఈ తపన అది కొంచెం ప్రియులారా ఎండిపోయింది మన దగ్గర. పౌలుకు సార్ అంటాడు, వినండి, రోమీలకు రాసిన పత్రిక 1:15 వచనాల్లో అంటాడు భక్తుడు, అందులో అతని ఆతృత మనకు భలే స్పష్టంగా కనబడుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 1:15 కాగా నా వలనంత మట్టుకు రోమాలో మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడు, రెడీనెస్, నాకు టైం వచ్చిందా మీ దగ్గరకు వచ్చేస్తా, దేవుడు అనుకూలతనిచ్చాడా మీ దగ్గర వచ్చే సువార్త ప్రకటిస్తా. ఇదేమిటో తెలుసా, వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడానికి ఆత్మను సంపాదకునికి ఉండవలసిన ఆ పద్ధతుల్లో ఆతృత రెండవ పద్ధతి. మొదటి పద్ధతి ప్రియులారా అన్నిటికంటే అది సర్వోన్నతమైన ప్రాధాన్యత అవ్వాలి, వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడం. వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడంలో ఆతృత ఉండాలి. తర్వాత చెప్తాను వినండి ప్రియులారా, ఇప్పుడు సమర స్త్రీ పొందిన మరొక అనుభూతి చెప్తాను, రండి రండి. యోహాను సువార్త 4:29 మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడని ఊరి వార్త చెప్పగా వారు ఊరిలో నుంచి బయలుదేరి ఆయన యొద్దక వచ్చుచుండెని. ఇక్కడ మరో సంగతి చెప్తాను వినండి, వ్యక్తిగత సాక్ష్యం పంచుకొని ఆత్మను సంపాదించేటువంటి వారి యొక్క ఒక పద్ధతి ఏంటంటే దేవుని నడిపింపులో ప్రయాణం చేయాలి. ఇప్పుడు చూడండి, ఆమె ఎవరి ముందుకెళ్లి చెప్పిందో, వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారా, అందరూ ప్రభు దగ్గరికి వస్తున్నారు. తన వ్యక్తిగత సాక్ష్యం, నేను చేసినవన్నీ నాతో చెప్పినవని చూడరండి, ఆయన క్రీస్తు కాడనే చిన్న మాటలకు ఎవరినైతే కలుసుకొని చెప్పిందో వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారని అంటే, ఆమె చెప్పిన మాటలు ఒక ఎత్తు అయితే ప్రభు నడిపింపు ఉంది అది మరో ఎత్తు. కనుక వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పి ఆత్మల సంపాదకుడు దేవుని నడిపింపును గమనించాలి. దేవుని నడిపింపులో పనిచేసిన ప్రతి వారు ఆత్మల సంపాదకులయ్యారు. మరో రోజు మీతో పంచుకుంటాను గాని ప్రియులారా, ఆ గాజా ఎడారిలో ఆత్మ నడిపింపుతో వెళ్లినటువంటి ఫిలిప్పు ఐతోపీయుడైన నపుంసకుడు గెలుచుకున్నాడు. ప్రభు ఆత్మ నడిపింపులో వెళ్ళినటువంటి పౌలు, అలాగనే వినండి ప్రియుల శీలలు, తిమోతి కలిసి ఆ మాసిదోనియా ప్రాంతాలన్నింటినీ గెలుచుకున్నారు. ఈ రోజున వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడానికి ఒక మనిషిని కలుసుకుంటున్నాం, దాని లోపల దేవుని డైరెక్షన్, దేవుని నడిపింపు ఉంటే అవతల వ్యక్తులను మనం ప్రభు కూడా సంపాదించుకుంటాం. ప్రభు నడిపింపు ఇచ్చాడా లేదో కూడా కొన్నిసార్లు ఆలోచించడం లేదు మనం. నేను బ్యాలెన్స్డ్ గా చెప్తున్నాను ప్రియులారా, మనం ఎంచుకోవలసిన పద్ధతిలో వ్యక్తిగత సాక్ష్యం చెప్పడం మన జీవితంలో అన్నిటికంటే ప్రాధాన్యత ఇచ్చి, రెండవ దాని కొరకు ఆతృతారాటం కలిగి ఉండి దేవుని నడిపింపును చూసుకోవాలి. నాలుగో సంగతి చెప్తాను చూడండి. నాలుగో సంగతి ఏమిటి అంటే ఆమె ఏమందో తెలుసా చూడండి, ఆ మాటలు చదువుతాను. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. ఆ మనుషుని గురించి ఏం చెప్పింది? ఏం చెప్పలా. ఆయన క్రీస్తు కాడా అందంతే. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని చూడండి, ఆయన క్రీస్తు కాడా అంది. ఆయన ఎలాగ క్రీస్తు చెప్పలేకపోయింది? ఆ మనుషుని గురించిన పెద్ద వివరాలు ఇవ్వలేకపోయింది. కానీ ప్రియులారా, ఎంతవరకు చెప్పగలను మీరు వచ్చి చూడండి అని ఎంతవరకు చెప్పగలిగింది అంతవరకు చెప్పింది. ప్రియులారా, మీకు ఆ విషయం చెప్పన, మన వ్యక్తిగత జీవితంలో మనం అన్ని చెప్పలేకపోయినా, వినండి వినండి ప్రియులారా, దేవుని యొక్క ఎవరి స్వాధీనము కిందకు మనం రాగలిగితే ఆయన మన నోటికి తన మాటలు అందిస్తాడు. ఆ మాటలే పనిచేస్తాయి ఎదుటి వారిలో. పెద్ద ఎక్కువ ప్రసంగం చేయలేదు ఆమె. నేను చేసినవన్నీ నాతో చెప్పినవని చూడండి, ఆయన క్రీస్తు గాడా, వివరణ ఏమి లేదు, ఎక్స్పోజిషన్ చేయలేదు. కానీ ఆ మాటలు అంతమంది వర్షులను యేసు దగ్గర తీసుకుని వచ్చాయి. కానీ ఆ మాటలు యిర్మీయా గ్రంథ మొదటి అధ్యాయం 5-6 వచనాలను మీరు ఆధారం చేసుకుని చూస్తే దేవుని ఆత్మని పెట్టిన మాటలవే అనుకోండి. కనుక వ్యక్తిగత సాక్ష్యం చెప్పేవారి నోట దేవుని ఆత్మ పెట్టే మాటలు అవసరం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మంచి పద్ధతి. వ్యక్తిగత సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళు అవలంబించవలసినటువంటి పద్ధతులని మరో సంగతి మీతో చెప్తాను చూడండి ప్రియులార. మరో సంగతి ఏమిటంటే ఆమె భలే దీనత్వాన్ని కనపరుస్తుంది. ఏమిటి ఆమె దీనత్వం అంటే, వినండి, ఆయన క్రీస్తు కాడా, ఆయన దగ్గరకు రండి అని తన మాటల మీద లక్ష్యం ఉంచేటువంటి మనుషులను ఆమె యేసు వైపు ఆమె నడిపిస్తూ ఉంది. దాదాపు బాప్తిజమిచ్చి యోహాను చేసినట్టుగానే చేస్తుంది. బాప్తిజమిచ్చి యోహాను ఏం చేశాడో తెలుసా? వినండి, మీరు అనుసరించవలసింది, మీరు వెంబడించవలసింది ఆయననే అని చెప్పి, ఇదిగో లోక పాపములు మోసుకునేకు దేవుని గొర్రె పిల్లని యేసు వైపు మనుషులు నడిపించి ఆయన ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 3:30 వచనంలో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ అనుభవం ఏ మనకు వస్తుందా? వ్యక్తిగత సాక్ష్యం ఇస్తున్నాం. మన సాక్ష్యంలో జరిగిన ఇవ్వండి అన్ని అద్భుతాలు, అన్ని మహత్కార్యాలు, అన్ని కార్యాలు చెప్పి ఆ మనుషులు మన మీద లక్ష్యం ఉంచినట్టుగా చేస్తున్నామే గాని వాస్తవానికి వారు క్రీస్తు వైపు తిరిగినట్లుగా వారి కొరకు మనం ప్రయత్నం చేయడంలా సరైన దృక్పథాలు లోపిస్తున్నాయి. వినండి, క్రీస్తు వైపు మనుషులు తిప్పేటువంటి వాళ్ళు దీన మనసుతో వారు పనిచేసేవాళ్ళు. అలా దీన మనసుతో పనిచేసిన ఆమె వరుసగా చెప్తాను వినండి ప్రియులారా, వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవడమే ప్రధానమైన పని అనుకుంది. ఆ పని కొరకు ఆమె ఆతృతను కనపరిచింది. ఆ ఆతృతలో దేవుని నడిపింపులో ప్రయాణం చేసింది. దేవుని నడిపింపులో వెళ్లిన ఆమె ఆత్మిచ్చిన మాటలే పలికింది. ఆత్మిచ్చిన మాటలు పలికిన ఆమె యేసువైపే మనుషులను తిప్పే దీనత్వాన్ని కనపరిచింది. అలాంటి ఆమె ఒక సవాలు కూడా విసిరింది. ఏమిటి ఆమె విసిరిన సవాలు అంటే 29 వచనం చూడండి, మీరు వచ్చి చూడుడి అంది. మీరు వచ్చి చూడండి, నేను చెప్పిన మాటలు బట్టి మీరు నమ్మక్కర్లా, మీరు వచ్చి చూసుకోండి కావాలంటే అని ఛాలెంజ్ ఇచ్చింది. వ్యక్తిగత సాక్ష్యం పంచుకునేటువంటి వాడు సవాలే విసరగలిగినటువంటి వాడు. ఈ మాట మీరు గమనించాలి ప్రియులారా. చివరి విషయం చెప్తాను వినండి, ఛాలెంజ్ ఒక మెథడ్. తర్వాత చివరిది ఏంటో తెలుసా? ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఒక ప్రశ్నతో ముగించింది. దీనికి జవాబులు మీరే వెతుక్కోండి అంది. ప్రశ్న ఎదుటి వారిని ఆలోచింపజేస్తుంది. ప్రశ్న ఎదుటి వారు అన్వించుకునేలా చేస్తుంది. కనుక ఆమె ప్రశ్నతో ఆమె వ్యక్తిగత సాక్ష్యాన్ని ముగించింది ప్రియులారా. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను చూడండి, ఆమె అనుసరించిన పద్ధతిలో 7 విషయాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో. వ్యక్తిగత సాక్ష్యానికి ప్రాధాన్యత ఇచ్చి, ఆ పని కొరకు ఆమె ఆతృతను కనపరిచి, ఆతృత కలిగిన ఆమె దేవుని నడిపింపుకు లొంగి, దేవుని నడిపింపులున్న ఆమె దేవుడిచ్చిన మాటలే పలిగి, దేవుడిచ్చిన మాటల పలికిన ఆమె దీనత్వాన్ని కనపరిచి, దీనత్వాన్ని కనపరిచిన ఆమె ఎదురుకున్న వారి ముందు సవాలు ఉంచి, సవాలు విసిరిన ఆమె వారికి ప్రశ్నించి, ఆమె తన పనిని చక్కని పద్ధతిలో ముగించింది. ఈ రోజున వ్యక్తిగత సాక్ష్యం పంచుకొని ఆత్మ సంపాదకులుగా ఉన్నటువంటి మనం ఈ 7 మెట్లలో ఏ పద్ధతి అనుసరించి మనం ఆత్మల సంపాదకులం అవుతున్నామో చెప్పండి. ఎదుటి వారికి ప్రశ్న వేసా ఆలోచింపనివ్వం, ఎదుటి వారి ముందు ఒక సవాల్ ఉంచా వారికి రేపం. ప్రియులారా, దీనత్వంతో ప్రభువు తట్టా మనుషులు తిరిగేలాగా ప్రయత్నం చెయ్యం. దేవుని ఆత్మ నడిపింపుకు లొంగం. పరిశుద్ధాత్మను పెట్టే నోటి మాటలా చెప్పం. ఈ పని ప్రాధాన్యంగా మనం ఎంచం. మరి మన వలన ఆత్మల సంపాదన పని జరగాలి అంటే ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఇది నేను జ్ఞాన కొరకు చెప్పడం లేదు సుమా, ఇది మనందరి అభ్యాసం కొరకు చెప్తున్నాను. ఇది ప్రాక్టికల్ విషయాలు, ఆచరణాత్మకమైన విషయాలనే సంగతి మీరు గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. చివరి సంగతి చెప్పి ముగించేస్తాను ప్రియులారా. వ్యక్తిగత సాక్ష్యము తెచ్చే ఫలితాలు చెప్పి ముగించేస్తా. ఏమి ఫలితాలు వస్తాయి? వినండి, సరైన పద్ధతిలోనే చేస్తే, వినండి ప్రియమైన స్నేహితులారా, సరైన పరిధిలోనే చేస్తే, సరైనటువంటి ప్రేరణతోనే చేస్తే, సరైన పునాదులతోనే చేస్తే ఫలితాలు ఎందుకు రావండి? భలే ఫలితాలు వచ్చాయి సమర స్త్రీ అక్కకు. చూడండి ఏం ఫలితాలు వచ్చాయో, యోహాన్ సువార్త 4:4 చదువుతున్నాను చూడండి, 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచరి. ఆమె ముఖం చూడడానికి ఇష్టపడనటువంటి మనుషులు కదా ఆ గ్రామస్తులు, కానీ ఆమెను మాటను బట్టి యేసు దగ్గరకు వచ్చి అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారట. తర్వాత మరొక మాట అన్నారు వాళ్ళని చూడండి, 41వ వచనం ఏమి రాసిందో, 41, ఆయన మాటలు వినినందున, ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి అంటున్నారు, అమ్మా ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నాము అన్నారు. రావలసిన మంచి సత్ఫలితాలు వచ్చేసాయి. కనుక వినండి ప్రియులారా, ఫలితాలు ఎప్పుడు బాగుంటాయంటే పద్ధతులు సరిగా ఉంటే. పద్ధతులు ఎప్పుడు సరిగా ఉంటాయనంటే సరైన పరిధిలో పనిచేస్తే. సరైన పరిధి ఏంటంటే ప్రియులారా, ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిధిలో పనిచేయడం. సరైన ప్రేరణ లోపలుంటే. సరైన ప్రేరణ ఎప్పుడు వస్తుందో తెలుసా? సరైన పునాదులు లోపలుంటే. ఈ 5 సంగతులు సమర స్త్రీ అంటుంది. నా వ్యక్తిగత సాక్ష్యం పంచుకొని నేను మంచి ఆత్మల సంపాదకురాలుగా నేను ఉండడానికి నాకు సరైన పునాదులున్నాయి, నాకు సరైన ప్రేరణ ఉంది, నేను సరైన పద్ధతులు పాటించే పరిధిలో ఉంది చేశాను, సరైన పద్ధతులు పాటించాను, సరైన ఫలితాలే నేను సంపాదించుకున్నాను. ఓ క్రైస్తవ సహోదరి, క్రైస్తవ సహోదరుడా, నేను ఈ 4వ టీచింగ్ వరకు వచ్చినప్పటికీ చాలాసార్లు ఈ విషయమే చెప్పాను. క్రైస్తవుడైన ప్రతి వాడు ఆత్మల సంపాదకుడే. ప్రతి క్రైస్తవుడు సేవకుడే కాని సాధారణ విశ్వాసే కానివ్వండి, అతను ఖచ్చితంగా తన జీవితం ద్వారా తన వ్యక్తిగత సాక్ష్యాన్ని మరొకరు పంచుకోవాలి. తరచు నేను ఒక మాట అనేవాడిని, ఆ మాట ఏంటో తెలుసా? సాక్ష్యము ఇవ్వని క్రైస్తవులు చచ్చిన క్రైస్తవులు. ఈ రోజున శవాల మాదిరిగా సంఘాల్లో మనం ఉంటున్నాము అనే విషయాన్ని అర్థం చేసుకుని ప్రభు యొక్క కృపను కోరుదాం. దేవా, ఒక అన్యురాలు, ఒక భయంకరమైన వేశ్యలాంటి జీవితం గడిపినటువంటి అనైతిక పర్రాలు, ఆ నిరాశతో బతుకుతున్న ఆమె, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆమె, సమాజాన్ని చీడపురుగు అనిపించుకునే ఆమె, అయ్యో నీ గ్రంథములో తన గురించి ఒక అధ్యాయమే రాయించుకోగలిగింది తన జీవితం ద్వారా. మిమ్మల్ని ఒక సవాలు చేస్తాను, ప్రభు కొరకు నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి ఒక అధ్యాయం కాదు, నిన్ను గూర్చి దేవుడు ఒక పేజీ రాసుకోగలుగుతాడా? నీ గూర్చి ఒక పేరా రాసుకుంటాడా? అసలు నిన్ను గూర్చి ఒక లైన్ అన్నా తన గ్రంథంలో రాసుకోవడానికి నువ్వు మంచి వ్యక్తిగత సాక్ష్యం ఇచ్చి సువార్త పనిచేసే ఆత్మల సంపాదకుడవా, సంపాదకురాలవా? నీ గురించి నువ్వే, నా గురించి నేనే ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడమైన మా తండ్రి, సమర స్త్రీని మా ముందు మీరు పెట్టారు. ఆమె జీవితంలో ఎలాంటి ఆత్మల సంపాదకురాలో, ఆమె ఎలాగ ఫలభరితమైన పరిచర్య చేసిందో అది మా కళ్ళ ముందుకు వచ్చింది. ఆమె పునాదులు మంచివి, ఆమె ప్రేరణలు మంచివి, ఆమె పనిచేసే పరిధి గొప్పది, ఆమె దగ్గర ఎంచుకున్న పద్ధతులు గొప్పవి, ఆమె తెచ్చిన ఫలితాలు గొప్పవే. కాని మాకు అనుభవాలు లోపించినాయి నాయన, కనికరించి మమ్మల్ని క్షమించండి. ఇప్పటికే మేము చాలా కాలయాపన చేశాం, మా వ్యక్తిగత సాక్ష్యాన్ని ఎవరితోనూ పంచుకోలేని మనుషులమయ్యాం. మేము ప్రసంగాలకు మరిగాం, కానీ సాక్ష్యాలు చెప్పడం మాకు తక్కువైపోయింది. నువ్వు మాలో ఏమి చేశావో, మాకు నిన్ను గురించి ఏమి వినిపించావో, మీరు మాకు ఎలా అర్థమవుతున్నారో
మరో మనిషితో పంచుకుని ప్రభువా ఆత్మల సంపాదన పనిలో నిలిచినట్లు మాకు మీ కృప సమృద్ధిగా దయచేయమని. మా ప్రియులు ఈ వాక్యం విన్నారు, ఆలోచిస్తున్నారు, వారి ఆత్మలకు కూడా మీరు కృపా కార్యం చేయండి, కీడు తప్పించండి. మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. మరలా మే 3వ తారీఖు వరకు మీరు లాక్డౌన్ లో ఉండవలసి వస్తుంది. ప్రభువా మీరు కనికరించును, ఈ దినాలు ఎలా మేము వాడుకోవాలో మాకు నేర్పించును. ఈ కాలంలో సంఘమును మమ్మలను మీరు ప్రక్షాళన చేస్తున్నారు, నీ వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నారు. మీకు వందనాలు. మేము కడగబడిన వారమై నీ దృష్టి ఎదుట ఒక కడగబడిన ముత్యాల్లాగా తయారవ్వడానికి కావలసిన కృప అనుగ్రహించమని. నాయన ఈ COVID-19 సమస్య నుంచి నాయన ప్రపంచాన్ని మా దేశాన్ని మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని కాపాడమని యేసు నామములోనే అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.